ఓం శాంతి. మురళీ డేట్ 25/7/2026. సారాంశం: మధురమైన పిల్లలు, మీ సహితంగా మొత్తం ప్రపంచంలోని వారందరి కాయములను కల్పతరువుగా చేసేందుకు మీరు ఇక్కడికి వచ్చారు. స్మృతి ద్వారానే కాయం కల్పతరువులా అవుతుంది. ప్రశ్న: నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అయ్యేందుకు విధి ఏమిటి? ఇప్పుడు పిల్లలైన మీకు ప్రాణదానం ఏ విధంగా లభిస్తుంది? జవాబు: నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అయ్యేందుకు తప్పకుండా మరణించవలసి ఉంటుంది. మీ అందరికీ మృత్యువును ఇచ్చేందుకు నేను వచ్చాను. మీ ఈ దేహములను కూడా అంతం చేసి మిగిలిన ఆత్మలను తీసుకుని వెళతాను అని బాబా అంటారు. ఇదే నిజమైన ప్రాణదానం. దీనికోసం ఈ మహాభారత యుద్ధముంది. ఇందులో అందరి వినాశనం జరుగుతుంది. మళ్లీ ఆత్మలు పావనంగా ఈ ఇంటికి వెళతాయి, మళ్లీ స్వర్గంలోకి వస్తాయి. పాట: మాత ఓ మాత, మీరే అందరికీ భాగ్యవిదాత. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటల్లోని పంక్తులను విన్నారు, జగదాంబ మహిమను విన్నారు. జగదాంబ ఇక్కడ భారతదేశంలోనే గానం చెయ్యబడుతుంది. జగదాంబ ఉన్నదంటే మరి జగత్తు పిత కూడా తప్పకుండా ఉంటారు. జగదాంబ అని సరస్వతినే అంటారు. నిజానికి తనకు ఒకే పేరు ఉండాలి. మీకు కూడా ఒకే పేరు ఉంది కదా, రెండు మూడైతే లేవు కదా. జగదాంబను తప్పకుండా సాకారంలో శరీరధారిగా చూపిస్తారు. జగత్తు పిత కూడా ఉన్నారు, వారిని ప్రజాపిత అని కూడా అంటారు. ఏ విధంగా తాను మొత్తం జగత్తు అంతటికీ తల్లియో, అలా తాను జగత్తంతటికీ తండ్రి. తప్పకుండా ఇరువురు ఇక్కడే ఉంటారు. ఇరువురి పేర్లను వినిపించారు. ఇరువురు ప్రజాపిత మరియు ప్రజామాత. నిరాకారుడైన శివబాబాని కూడా జగత్తు పిత అని అంటారు. వారందరికీ తండ్రి. వారి పేరే పరంపిత శివ పరమాత్మ. కేవలం ఈశ్వరుడు లెక్క పరమాత్మ అని అనకూడదు. వారి నామరూపాలు కూడా ఉన్నాయి కదా, వారిని గాడ్ ఫాదర్ అని అంటారు. ఒక్కరు ఆత్మలకి తండ్రి, ఇంకొకరు సాకార మనుష్యాత్మలకు తల్లి తండ్రి. శివుడు ఆత్మలందరికీ తండ్రి. వారు నా తండ్రి అని ఆత్మ అంటంది. మళ్లీ ఆత్మకు ఈ సాకార శరీరం లభిస్తే బ్రహ్మ బాబా అని అంటంది. అనగా ఇద్దరు తండ్రులున్నారు, ఒక్కరు శివబాబా, ఇంకొకరు ప్రజాపిత బ్రహ్మ. బ్రహ్మ శివబాబా సంతానం. ఒక్కరు నిరాకార తండ్రి, ఇంకొకరు సాకార తండ్రి. నిరాకారుడైన తండ్రిని పతిత పావనుడు అని అంటారు. బ్రహ్మ లెక్క సరస్వతిని పతిత పావనులు అని అనరు. పతిత పావనుడు ఒక్కరే కాని వీరైతే ఇద్దరున్నారు. అందరూ పతిత పావన రా అని పిలుస్తారు. కావున ఇద్దరు తండ్రులున్నట్లు. శివ్ బాబా రచయిత, వారు కొత్త ప్రపంచాన్ని రచిస్తారు. కావున ముందు బ్రహ్మను తప్పకుండా రచించాలి. విష్ణువుని లెక్క శంకరుణ్ణి ఎప్పుడూ ప్రజాపిత అని అనరు, బ్రహ్మనే ప్రజాపిత అని అంటారు. కావున శివ్ బాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా దత్తత తీసుకుంటారు. మేము శివ్ బాబా పిల్లలము అని అంటారు. శివ్ బాబా ఇతడిలోకి ప్రవేశించి దత్తత తీసుకున్నారు. వారే ఆత్మలను పావనంగా తయారు చేస్తారు. ఆత్మనే పతితంగా అయ్యింది. ఈ కారణంగా శరీరం కూడా పతితమైనది లభిస్తుంది. బంగారంలో వెండి రాగి లోహములు మలినాలు వేస్తారు. కావున ఆత్మలో కూడా మలినాలు కలుస్తాయి. నిజానికి ఆత్మ పవిత్రమైన ముక్తి ధామంలో ఉంటుంది. అక్కడ శివ్ బాబా కూడా ఉంటారు. శివ్ బాబా ప్రజాపిత బ్రహ్మ ఉన్నారు. ఒక్కరిని తండ్రి, ఇంకొకరిని తాత అని అంటారు. మనిషి మాత్రులందరూ శివుని సంతానమేనని మీకు తెలుసు. ముందు శివ వంశీయులు, ఆ తర్వాత బ్రహ్మ కుమారి కుమారులు. శివ్ బాబా మరియు దాదా ఇరువురూ కలిసి ఉన్నారు. శివ్ బాబా వీరిలో విరాజమానమై ఉన్నారు. అందరినీ బ్రాహ్మణులుగా చేసి మనుషుల నుండి దేవతలుగా తయారు చేసేందుకు రాజయోగాన్ని నేర్పిస్తారు. దేవతలు సత్యుగంలో ఉంటారు. దేవతలను పతిత పావనులు, జ్ఞాన సాగరులు అని అనరు. వారిని తండ్రి అని కూడా అనటానికి వీల్లేదు. ఇప్పుడు మీరు విష్ణుపురికి అధిపతులుగా అవుతున్నారు. విష్ణువు రెండు రూపాలు. ఈ లక్ష్మీనారాయణులు అన్నది మనుష్యులకు తెలియదు. ఎవరైతే భక్తి చేస్తారో వారికి తప్పకుండా ఇద్దరు తండ్రులు ఉంటారు. సత్యగంలో ఒకే తండ్రి ఉంటారు. హే పరంపిత పరమాత్మ, దుఃఖహర్త సుఖకర్త రా అని అక్కడ పిలవరు. అక్కడ కేవలం దేవీ దేవతల రాజ్యం ఉండేది. వారెప్పుడూ హే గాడ్ ఫాదర్ లిబరేటర్ అని అనరు. అక్కడ పతిత పావనుడిని పిలిచేందుకు పతితులు దుఃఖితులు ఎవరూ ఉండరు. భారతదేశంలో నేటికి 5000 సంవత్సరాల క్రితం దేవీ దేవతల రాజ్యం ఉండేది అని మీకు తెలుసు. మళ్లీ 1250 సంవత్సరాల తర్వాత సీతారాముల రాజ్యముంటుంది. సత్యత్రేతాయుగాలలో మీరు 21 జన్మలు తీసుకున్నారు అని బాబా నిరూపించి చెప్తారు. బ్రాహ్మణులుగా, దేవతలుగా, క్షత్రియులుగా అందరూ భారతదేశంలోనే అవుతారు. బాబా వచ్చి పాత ప్రపంచాన్ని కొత్తగా తయారు చేస్తారు, పునర్నిర్మాణం చేస్తారు, కాయమును కల్పతరువుగా చేస్తారు, అమరులుగా చేస్తారు. బాబా వచ్చి పిల్లలైన మిమ్మల్ని అమర లోకానికి అధిపతులుగా తయారు చేస్తారు. భారతదేశం అమర లోకంగా ఉన్నప్పుడు దేవతల రాజ్యం ఉండేది. మెట్లు దిగుతూ దిగుతూ మృత్యులోకానికి యజమానులుగా అయ్యారు. మా భారతదేశము అని అంటారు కదా, మరి ప్రజలు కూడా యజమానులైనట్లే కదా. అలాగే మీరు కూడా మా భారతదేశము అని అంటారు. మనం భారతదేశానికి అధిపతులుగా ఉండేవారిమే, కాని నరకవాసులుగా ఉన్నాం. దేవతలు మేము స్వర్గవాసులము అని అంటారు. మీరు కూడా స్వర్గవాసులుగా ఉండేవారు. మళ్లీ 84 జన్మలు అనుభవించి నరకవాసులుగా అయ్యారు. ఇక్కడ భారతదేశంలోనే శివ్ బాబా జన్మ తీసుకుంటారు. శివరాత్రి మరియు శివ జయంతి గాయనం చెయ్యబడుతుంది. కృష్ణ జయంతిని కూడా జరుపుకుంటారు. తన జన్మ వేళను కూడా ఫలానా సమయంలో మాత గర్భం నుండి జన్మ తీసుకున్నాడు అని చెప్తారు. సత్తీగంలో తప్పకుండా మాత గర్భం నుండే జన్మ తీసుకుని ఉంటాడు. కృష్ణ జయంతి సత్తీగ కొత్త ప్రపంచంలో జరుగుతుంది. మరలా పునర్జన్మల్లోకి రావటం మొదలుపెట్టారు. బాబా కేవలం ఒక్కరి విషయాన్నే చెప్పారు, కృష్ణపురియే విష్ణుపురి. రాజులు దిగితే మొత్తం వంశమంతా దిగిపోతుంది. అందులో రాజు రాణి ప్రజలు అందరూ వచ్చేస్తారు. చంద్రవంశీల రాజ్యం వచ్చినప్పుడు సూర్యవంశీల రాజ్యం గతించిపోతుంది. బదిలీ అయ్యి రాజ్యం చంద్రవంశీలకు లభిస్తుంది. ఆ తర్వాత వైశ్యవంశీలకు లభిస్తుంది. మనం బ్రాహ్మణ కులంలో పిలక వంటి వారిమి అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. పిలక పైన తండ్రి ఉన్నారు. మనం మొదట బ్రాహ్మణులుగా ఉండేవారిమి, ఆ తర్వాత శూద్రులుగా లేక పాదాలుగా అయ్యాము. ఇప్పుడు కాళ్ల నుండి ఒక్కసారిగా సిక్క స్థానానికి చేరుకుంటాము. మొట్టమొదట శివ్ బాబా, ఆ తర్వాత పిలక్క. బాబా మిమ్మల్ని బ్రాహ్మణులుగా తయారు చేశారు. ఇప్పుడు మీరు శివ్ బాబాను తండ్రి అని అంటారు. ఈ లెక్కతో మీరు మనవళ్లు మనవరాళ్లుగా అవుతారు. బ్రహ్మ సంతానమైన మనమంతా బ్రాహ్మణ బ్రాహ్మణీలమని మీకు తెలుసు. మనమంతా ఒక్క తండ్రి పిల్లలమే. సోదరి సోదరులు ఎప్పుడూ వికారాలలోకి వెళ్లరు. ఎంతో మంది పిల్లలున్నారు, అందరూ బాబా బాబా అని అంటారు. మరి ఇంతమంది అసత్యం చెప్పరు కదా. వీరు బాపు గాంధీ కాదు, అలా పేరు పెట్టేశారు. గాంధీజీ కూడా గృహస్థుడే, అతడినందరూ బాపు అని అనేవారు కాదు. క్రైస్తవులు లెక్క ఇతర ధర్మాల వారు అందరూ బాపూజీ అనరు కదా. అందరికీ బాపూజీ అంటే అందరికీ తండ్రి ఒక్క నిరాకారుడైన శివుడు, మరియు సాకారుడైన ప్రజాపిత. అంతే, ఒక్క తండ్రి పిల్లలు కాబట్టి అందరూ సోదరి సోదరులవుతారు. మీరు తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. భార్యాభర్తలు పవిత్రంగా ఎలా అవ్వగలరు? కావున డ్రామాలో ఈ యుక్తి రచింపబడి ఉంది. ఇక్కడ కేవలం బ్రహ్మ కుమారి కుమారులే ఉన్నారు, శూద్ర కుమారి కుమారులెవ్వరూ లేరు. వారు పతితులు, శూద్రులు, తుచ్చ బుద్ధి కలవారు. ఎందుకంటే వారికి తండ్రి గురించి తెలియదు. ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తారు. అచ్చ, మరి వారి కర్తవ్యం గురించి తెలుసా? నామరూప దేశ కాలాల గురించి, వారి జీవిత కథ గురించి చెప్పండి. తెలియకపోతే మరి నాస్తికులే కదా. అనగా రచయిత మరియు రచన ఆది మధ్య అంతముల గురించి తెలియదు. ఇది పతిత ప్రపంచం, సత్యగం పావన ప్రపంచం. కలియుగాన్ని పతిత ప్రపంచము అని అంటారు. ఈ సమయంలో అందరూ పూర్తిగా తమో ప్రధానంగా ఉన్నారు. దీనిని రౌరవ నరకము అని అంటారు. దీని స్థాయిలు కూడా ఉంటాయి. ద్వాపర యుగం నుండి నరకంగా అవ్వటం ప్రారంభమవుతుంది. మళ్లీ వృద్ధి జరుగుతుంది. భక్తులు కూడా ముందు సతో ప్రధానంగా అవ్యభిచారిగా ఉండేవారు, మరలా సతో రజోత్తమోగా అవుతారు. ఎక్కడైతే మూడు దార్లు కలుసుకుంటాయో దానిని తివాట అనగా మూడు దారుల కూడలి అని అంటారు. అక్కడ నూనె మొదలైనవి పోస్తారు, నమస్కరిస్తారు. శివబాబా పూజెక్కడా? ఈ మూడు దార్ల కూడలిలో జరిగే పూజెక్కడా? దీనిని తమో ప్రధాన భక్తి అని అంటారు. నీటిని కూడా పూజిస్తారు. పతిత పావని గంగ అని ఎంతో మహిమ చేస్తారు. పతిత పావని ఎవరు? నీటి గంగ పతిత పావనిగా ఎలా అవ్వగలదు? అది కేవలం నీరు మాత్రమే కదా. పతిత పావనుడు ఒక్క బాబానే. శివ జయంతి కూడా భారతదేశంలోనే జరుగుతుంది. మరి వారు తప్పకుండా పతితులను పావనులుగా, దేవతలుగా తయారు చేసేందుకు భారతదేశంలోకే వస్తారు. వారు బ్రహ్మ తనువులోకొచ్చి మనుష్యులను దేవతలుగా తయారు చేస్తారు. మీరు పతితుల నుండి పావనులుగా అయ్యేందుకే ఇక్కడకు వస్తారు. ఏ విధంగా మీకు రెండు భుజాలు ఉంటాయో అలాగే వారికి కూడా రెండు భుజాలే ఉంటాయి. నాలుగు ఎనిమిది భుజాలున్న మనుషులెవ్వరూ ఉండరు. ఈ అలంకారాలను వారికి చూపించారు. ప్రవృత్తిని చూపించేందుకు నాలుగు భుజాలను చూపించారు. విష్ణుపురి అని లక్ష్మీ నారాయణపురిని అంటారు. వైష్ణవ అన్న పదం కూడా విష్ణువు నుండే వెలువడింది. దేవతలు వైష్ణవులు, వల్లభాచార్యులైన వైష్ణవులు శాకాహారులు మాత్రమే. వారెవ్వరూ నిర్వికారులుగా ఉండరు. వారికి పెద్ద పెద్ద భవంతులుంటాయి. వైష్ణవ అన్న పదం అర్థానికి కూడా అర్థం చేసుకోరు. విష్ణుపురిలో ఉండే వారిని వైష్ణవులు అని అంటారు. వైష్ణవులు అని పవిత్రులకే అంటారు. రాధాకృష్ణులకు వేరే మందిరాలు ఉన్నాయి. అలాగే లక్ష్మీనారాయణులకు వేరే మందిరాలను నిర్మిస్తారు, నిర్మించారు. వారిలో ఉన్న తేడా ఏమిటి అన్నది భారతవాసులకు తెలియనే తెలియదు. రాధాకృష్ణులే లక్ష్మీనారాయణలుగా అవుతారు, ఇది ఎవ్వరికీ తెలియదు. అది బాల్య రూపము, ఇది పెద్ద పెరిగిన తర్వాత ఉన్న రూపం. లక్ష్మీనారాయణ బాల్యపు చిత్రాలు ఏవీ లేవు. లక్ష్మీనారాయణలను సత్యుగంలోకి, రాధాకృష్ణులను ద్వాపరయుగంలోకి తీసుకువెళ్లారు. ఇప్పుడు మీరు రచయిత అయిన తండ్రి గురించి మరియు రచన ఆది మధ్య అంతముల గురించి తెలుసుకున్నారు. బాబా వృక్ష రహస్యాన్ని కూడా వివరిస్తారు, అలాగే డ్రామా రహస్యాన్ని కూడా అర్థం చేయిస్తారు. వృక్షాన్ని గమనించినట్లయితే శంకరాచార్యుడు కలియుగంలో వస్తాడు అని అర్థం చేసుకుంటారు. సన్యాసుల వంశావళి సత్యుగంలో ఉండదు, అందరూ భగవంతుడు పిల్లలే, కావున స్వర్గవాసులుగా ఉండాలి. కాని అందరూ స్వర్గవాసులుగా అవ్వరు, అక్కడ కేవలం దేవతలే ఉంటారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణ వంశీయులుగా అయ్యారు, మళ్లీ దేవతలుగా అవుతారు. పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. చిన్న పెద్ద అందరూ బ్రహ్మ కుమారి కుమారులు అని మీకు తెలుసు. బాబా మేము మీ పిల్లలము, బ్రాహ్మణులము అని ఇరువురు అంటారు. వీరు బాబ్ దాదా, ఆది దేవ బ్రహ్మ మరియు శివ్ బాబా. మనం బ్రహ్మ బాబా మరియు శివ్ బాబా ముందు కూర్చున్నామని మీకు తెలుసు. నన్ను స్మృతి చేసినట్లయితే పతితుల నుండి పావనులుగా అయిపోతారు అని బాబా అంటారు. మనం శివ్ బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటాము. శివ్ బాబా మనకు తండ్రి, పతిత పావనుడు మరియు గురువు కూడా. ఇప్పుడిది సంగమ యుగం, ఇది పతితుల నుండి పావనులుగా అయ్యేందుకు మేళ. పతిత పావనుని ద్వారానే పావనులుగా అవుతారు. సంగమయుగంలో నదులు మరియు సాగరం కలుస్తాయి. నదులు కలుసుకునే మేళ ఏది జరగదు. ఇప్పుడు జ్ఞాన సాగరుడు మరియు ఆత్మలఘు పిల్లలైన మీ మేళ జరుగుతుంది. జ్ఞాన సాగరుని వద్దకు మీరొచ్చారు. జ్ఞాన గంగలైన మీరు జ్ఞాన సాగరుడు నుండి వెలువడ్డారు. మీరు జ్ఞాన స్నానం చేయించి పావనంగా తయారు చేయిస్తారు, యోగం నేర్పిస్తారు. సాగరుని పరిచయాన్నిచ్చి మీరు ఇక్కడకు మేళ వద్దకు తీసుకొని వచ్చారు. ఈ సమయంలో మీరు బ్రాహ్మణులుగా అయినప్పుడు మీకు ముగ్గురు తండ్రులుంటారు. మీకు లౌకిక తండ్రి ఉన్నారు మరియు ప్రజాపిత కూడా ఉన్నారు, అలాగే శివ్ బాబా కూడా ఉన్నారు. భక్తి మార్గంలో ఇద్దరు తండ్రులుంటారు. సత్యుగంలో ఒకే తండ్రి ఉంటారు. ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు. నాకొక్క శివ బాబా తప్ప ఇంకెవరూ లేరు అని ఇప్పుడు మీ ఆత్మ అంటుంది. మిత్ర సంబంధికులు మొదలైన వారు ఉన్నా కాని మాకు ఒక్క శివ బాబా తప్ప ఇంకా ఎవరూ లేరు అని అంటారు. వారి స్మృతి ద్వారానే పతితుల నుండి పావనులుగా అవ్వాలి. వారు మన తండ్రి, శిక్షకుడు మరియు సద్గురువు కూడా అని ఆత్మకు తెలుసు. మన ఆత్మను తీసుకొని వెళ్లేందుకు బాబా వచ్చారు. వారు బ్రహ్మ తనువులోకి ప్రవేశించి పావనంగా తయారు చేస్తారు. మిమ్మల్ని తీసుకొని వెళ్లేందుకు బాబా వచ్చారు. మీ అందరికీ మృత్యువు ఇచ్చేందుకు వారొచ్చారు. నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అయ్యేందుకు తప్పకుండా మరణించవలసి ఉంటుంది కదా. మీ దేహాన్ని అంతం చేసి వారి ఆత్మలను తీసుకొని వెళతారు. మీరు మీకు ప్రాణదానమిస్తాను అని బాబా అంటారు. ఇది మహాభారత యుద్ధం కదా, ఇందులో అందరి వినాశనం జరుగుతుంది. లేకపోతే నేను ఎలా తీసుకొని వెళ్లగలను? ఆత్మలను పవిత్రంగా చేసి ఇంటికి తీసుకొని వెళతాను. అది శాంతిధామం. సత్యుగం వస్తే కలియుగం తప్పకుండా వినాశనమవుతుంది. దీనికోసమే మహాభారత యుద్ధం ఎంతో ప్రసిద్ధమై ఉంది. అది మీరు మనుష్యుల నుండి దేవతలుగా తయారయ్యే ఈ సంగమ యుగంలోనే జరుగుతుంది. అచ్చ మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, జ్ఞాన సాగరంలో జ్ఞాన స్నానం చేసి స్వయాన్ని పావనంగా తయారు చేసుకోవాలి. మిత్ర సంబంధికులతో ఉంటూ బుద్ధిలో నాకొక్క శివబాబా తప్ప ఇంకా ఎవరూ లేరు అని ఉండాలి. రెండో పాయింట్, విష్ణుపురిలోకి వెళ్లేందుకు పక్కా వైష్ణవులుగా అనగా పవిత్రులుగా అవ్వాలి. నరకం నుండి జీవిస్తూనే మరణించి బుద్ధి యోగాన్ని స్వర్గంతో జోడించాలి. వరదానం, ఒకే లగనం, ఒకే విశ్వాసం, ఏకరస స్థితి ద్వారా సదా నిర్విఘ్నంగా అయ్యే నివారణ స్వరూప భవ. సదా ఒకే తండ్రి యొక్క లగనం, బాబా కర్తవ్యం యొక్క లగనంలో ఎలా నిమగ్నమై ఉండాలంటే, అసలు ప్రపంచంలో ఏ వస్తువైనా ఉందా లేక ఏ వ్యక్తైనా ఉన్నారా అన్నట్లు అనుభవమవ్వాలి. ఇలా ఒకే లగనం, ఒకే విశ్వాసంలో ఏకరస స్థితిలో ఉండే పిల్లలు సదా నిర్విఘ్నంగా అయ్యి పైకి ఎక్కే కళను అనుభవం చేసుకుంటారు. వారు కారణాన్ని పరివర్తన చేసి దానిని నివారణ రూపంలో చేసేస్తారు. కారణాన్ని చూసి బలహీనంగా అవ్వరు, నివారణ స్వరూపంగా అయిపోతారు. స్లోగన్ ప్రశంసల వల్ల కలిగే ఆనందం అల్పకాలికమైనది. అవ్యక్త ప్రేరణ పాయింట్, జ్వాల స్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవం చెయ్యండి. జ్వాలారూపస్థితిని అనుభవించేసుకునేందుకు నిరంతర స్మృతి అనే జ్వాల ప్రజ్వలితమై ఉండాలి. ఇందుకు సహజ విధి సదా స్వయాన్ని సారథిగా భావించుకుని నడవండి. ఆత్మ ఈ రథానికి సారథి. ఈ స్మృతి స్వతహాగానే ఈ రథము అంటే దేహం నుండి లెక్క ఇతర దేహ బాణముల నుండి అతీతంగా చేస్తుంది. స్వయాన్ని సారథిగా భావించటం ద్వారా అన్ని కర్మేంద్రియాలు మీ కంట్రోల్లో ఉంటాయి. సూక్ష్మ శక్తులైన మనస్సు, బుద్ధి, సంస్కారాలు కూడా ఆర్డర్ ప్రమాణంగా ఉంటాయి. ఓం శాంతి.
ఓం శాంతి. దీది మన్మోహిని గారి విశేషతలు మరియు విలువైన శిక్షణలు, ఈశ్వరీయ నియమాలు, మర్యాదలు మన జీవితానికి అలంకారం వంటివి. ఏ పరిస్థితిలోనూ మర్యాదలను సంకల్పంలో కూడా ఉల్లంఘించకూడదు. మర్యాదలు మనకు రక్షణ కవచంలా ఉంటాయి. అందువల్ల వాటి విషయంలో ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. మర్యాదలను పాటించే వారిని బాబా కూడా కాపాడతారు. మన ప్రధాన నాలుగు నియమాలు బ్రహ్మచర్యం, సత్సంగం, శుద్ధమైన ఆహారం, దైవీ గుణాలు. కాబట్టి మనం మనల్ని మనమే పరిశీలించుకోవాలి, ఈ నియమాలను ఎంతవరకు సంపూర్ణంగా పాటిస్తున్నాము. కర్మలోకి రాకపోయినా మనసులో కూడా తప్పు సంకల్పం రాకూడదు. ఎల్లప్పుడూ సంకల్పాలలో జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, మనము ఒక్క బాబా మాటనే వినాలి. మన హృదయంలో కూడా ఒక్క బాబానే నివసించాలి. దీది మన్మోహినీజీ అవ్యక్త స్థితికి వెళ్లడానికి కొన్ని నెలల ముందే ప్రతి కార్యం నుండి క్రమంగా ఉపరామం తీసుకోవడం ప్రారంభించారు. ఎవరైనా ఏదైనా విషయం దీదికి చెప్పినప్పుడు వారు ఇలా చెప్పేవారు, ఈ విషయాలన్నింటినీ ఇప్పుడు వదిలేయండి, ఇప్పుడు ఇంటికి వెళ్లాలి. ఈ స్మృతిని ఆధారంగా చేసుకుని వారు తరచూ ఒక పాట కూడా పాడేవారు, అబ్ ఘర్ చల్నా హే, అనగా ఇప్పుడు ఇంటికి వెళ్లాలి. ఈ ఒక్క స్మృతి వల్ల దీది సాక్షి స్థితిలో నిలిచారు. కార్య వ్యవహారాల పట్ల కూడా ఉపరామం పొందారు. ఎల్లప్పుడూ తినేటప్పుడు, త్రాగేటప్పుడు, నడుస్తూ, కూర్చుంటూ ఒకే స్మృతి ఉండేది, ఇప్పుడు ఇంటికి వెళ్లాలి. దీనివల్ల పాత ప్రపంచంలో ఉన్న నాది, నీది, నేనే చేశాను, నువ్వే చేశావు అనే భావాలన్నీ పూర్తిగా ముగిశాయి. ఈ మాటలు దీది నోటి నుండి కూడా రావడం మానిపోయింది. మనము దీది మన్మోహినీజీ యొక్క విశేషతలను, బోధనలను జీవితంలో ఆచరిస్తే బాబాకు గుప్తమైన మరియు ఆజ్ఞాకారి పిల్లలుగా మారి మన నడవడిక మరియు ముఖ కాంతి ద్వారా బాబాను ప్రత్యక్షం చేయగలుగుతాము. అచ్చా, ఓం శాంతి.